రండి, దేవుని వాక్యం చదువుకుందాం. జకర్యా గ్రంథము 4:6 నేను చదువుతాను. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక, నా ఆత్మ చేతనే ఇది జరుగును. సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. ప్రియుల, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగం మన అందరికి బాగా పరిచయమే కదా. ఇక్కడ దేవుడు మరి జెకర్యా ప్రవక్త ద్వారా మరి ఆ దినాల్లో ఉన్నటువంటి జెరుబ్బాబెలు అలాగే యాజకుడు యెహోషువా వారితో ప్రభువు మాట్లాడుతున్న విషయం మనం చూస్తాం. హగ్గయి, జెకర్యా, మలాకి 3 పుస్తకాలు మనం చూస్తే ఆ దినాల్లో తిరిగి వచ్చిన యూదులు, అంటే బబులోను చెర నుండి వాపస్ మరలా వెనక్కి వచ్చినటువంటి యూదులు, వారిని కోరేష్ చక్రవర్తి ఆజ్ఞాపించి పంపించారు. అంటే దేవుడు కోరేష్ తో మాట్లాడినప్పుడు ఆయన యూదులందరూ మా సంస్థానాలు ఎక్కడొక్కడ ఉన్నప్పటికీ వాళ్ళందరూ మీ మరి స్వగ్రామానికి లేక మీ స్వదేశానికి యెరూషలేముకు ఇశ్రాయేల్ దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి అని దేవుడు సెలవిచ్చిన దాన్ని బట్టి ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆ ఆజ్ఞను అనుసరించి అనేక మంది యూదులు ఆ యొక్క బబులోను సామ్రాజ్యం నుంచి మరి వారు తిరిగి తమ స్వదేశానికి ఇస్రాయేల్ దేశానికి యెరూషలేముకు వచ్చి వాళ్ళకి ఏం చెప్తారంటే, ఆయన మీరు వెళ్ళి మీ దేవునికి మందిరం కట్టాలి, అక్కడ దేవుడు నాతో చెప్పారు అని చెప్పినప్పుడు ఆ ప్రకారం వాళ్ళు తిరిగి వచ్చి మందిరం కట్టడానికి వాళ్ళు ప్రారంభిస్తారు. అయితే వాళ్ళు రావటం, వాళ్ళు సెటిల్ అవ్వటం, ఆ తర్వాత మెల్లిగా మందిర పని ప్రారంభించటం, ఇవన్నీ చాలా స్లోగా, అంటే వాళ్ళు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఆ దినాల్లో కాలినడకన అన్ని 100 మైళ్ళు అంత పెద్ద సమూహం వారి సామాన్లతో రావడం అంటే అది కొన్ని నెలల సంవత్సరాల విషయం అన్నమాట. సరే, అయితే వాళ్ళు వచ్చి మరలా తిరిగి ఆ పనులన్నీ ప్రారంభించడానికి లాట్ ఆఫ్ ఇయర్స్. కాబట్టి ఈలోపు కోరేష్ చనిపోయాడు. ఆ తర్వాత వేరే రాజులు వచ్చారు. ఆ దినాల్లో మరి కొంతమంది చుట్టుపక్కల ఉన్న మతోన్మాదులు లేక చుట్టుపక్కల ఉన్నటువంటి విరోధులు, వీరికి అంటే శత్రువులు, వాళ్ళు వచ్చి మేము కూడా మీతో కలిసి ఈ పనిలో పాల్పములు పొందుతామంటే వద్దు అని చెప్తారు. కాబట్టి మీకు మాలో ఏదైనా భాగం లేదు, మేమే మా దేవుని మందిరాన్ని కడతామని చెప్పి వాళ్ళు ఆ రీతిగా పని ప్రారంభించినప్పుడు శత్రువులు వాళ్ళ మీద కంప్లైంట్ చేయటం, అప్పుడున్నటువంటి రాజు అహష్వరోషు వాళ్ళని అడ్డగించటం, ఆ మందిర పని ఆ రీతిగా ఆగిపోవటం, ఇవన్నీ చరిత్రలో మనం చూస్తాం. అయితే ఆ పని ఆగిపోయిన తర్వాత మరలా ఇప్పుడు దేవుడు జెకర్యా, మలాకి, హగ్గయి వీళ్ళ ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు అనమాట. మీరు తిరిగి మందిరాన్ని పునఃప్రారంభించండి, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీకు సహాయం చేస్తాను అని ఆ రీతిగా వారు తిరిగి దేవుడు వాళ్ళకి అప్పగించిన అసైన్మెంట్, వాళ్ళకి దేవుడు అప్పగించిన పనిని వాళ్ళు ప్రారంభిస్తారు. అలాగే దేవుని సహాయంతో అద్భుతంగా కూడా వాళ్ళు ముగిస్తారు అన్నమాట. ఆ సమయంలో దేవుడు చెప్తా ఉన్న మాట ఇది ఏమిటంటే, శక్తి చేతనైను బలము చేతనైను కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుంది. కాబట్టి మన ప్రభువు ఆయన మనకు సహాయం చేయవాడు. ఆయన మనకు ఆయన జయమిచ్చేవాడు. మనం ప్రస్తుతం మన దేశంలో కూడా చూస్తే, మరి గత కొద్ది దినాలుగా ఒక 20-24 రోజులుగా మన దేశంలో మరి ఆ యొక్క పేపర్ లీక్ వీటికి సంబంధించిన విషయాలను బట్టి మరి ఎంతో మంది విద్యార్థులు కూడా ఎంతో పోరాటం చేయటం మనం చూస్తూ వచ్చాం. మరి నిన్న మరి వాళ్ళు ఏదైతే వాళ్ళు అడిగినారో, మరి ఆ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన రాజీనామా చేయాలన్న విషయం, మరి చివరికి మరి ఆ విషయంలో వాళ్ళు విజయం సాధించినట్లుగా మనం చూస్తాం. దాని కొరకు ఎంతో మరి పోరాటం, ఎంతో ప్రయాస, నిరాహార దీక్ష, ఇంకెంతో చేయాల్సి వచ్చింది. అంటే భౌతికమైన విషయాల కొరకు వాళ్ళు ఏకమై పోరాటం చేస్తే చాలా వరకు మరి ఏ విధమైన హింస ఉపయోగించకుండా, ఏ విధమైన ఫోర్స్ ఉపయోగించకుండా, మరి నాన్ వైలెంట్గా వాళ్ళు మరి ఒక పోరాటం చేసినప్పుడు దేవుని కృపను బట్టి మరి ఆ విషయంలో కొంతవరకు వాళ్ళకు జయం కలిగినట్లుగా మనం చూస్తాం. అలాగే మరి మన ప్రభు కూడా ఆయన మనకు జయం ఇచ్చే దేవుడు, ఆయన మనకు సహాయం చేసేవాడు. మనం చూస్తే మన ప్రభు ఆయన మనకు జయమిస్తానని వాగ్దానం చేశారు. మనం ఆల్రెడీ జయించిన వాని పక్షంగా ఉన్నవాళ్ళం కదా. క్రైస్తవులు అంటే ఎవరు? దే ఆర్ పీపుల్ ఆన్ ది విక్టర్స్ సైడ్. కాబట్టి జయించిన వాని పక్షంగా మనం ఉన్నాం. మన ప్రభు ఏం చెప్పారు? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం చేర్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి జయించిన ప్రభు యొక్క పక్షాన మనం ఉన్నాం. కాబట్టి మనకు కూడా మనకు జయం వస్తుంది. మనకు ఖచ్చితంగా జయము వస్తుంది కాదు, జయము ఆల్రెడీ వచ్చింది. ఆ జయాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటాం అన్నమాట. కాబట్టి ప్రభు మనకు కూడా సహాయం చేస్తానని చెప్పారు. ఆయన ఎలా జయించారో మనం ఆయనతో ఉన్నాం కాబట్టి మనకు కూడా జయమిస్తానని అన్ని విషయాల్లో ప్రభు మనకు వాగ్దానం చేశారు. మనం రోమిల్ ప్రాసిన పత్రిక 8వ అధ్యాయం చూస్తే అక్కడ మరి ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాల గురించి అక్కడ పౌలు రాస్తా ఉంటాడు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, వీటన్నిటిలో కూడా మనకు అత్యధికమైన విజయం చూసారు. 37వ వచనం, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. చూసారు. కాబట్టి మన ప్రభు మనకు కూడా మనం ఎదుర్కొనే ఈ శ్రమల్లో, పోరాటంలో, విశ్వాస యాత్రలో మనకు ఎదురయ్యే ఈ యొక్క శ్రమలన్నిటిలో, పోరాటాలన్నిటిలో మనకు ఆయన అత్యధికమైన విజయాన్ని వాగ్దానం చేశారు. కాబట్టి వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ అని ఉంది ఇంగ్లీష్లో. కాబట్టి కాంకరర్స్ అంటే ఎవరైతే వెళ్ళి యుద్ధంలో పోరాడి 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 జయం పొందుతారో వాళ్ళని కాంకరర్స్ అంటారు. మరి మోర్ దాన్ కాంకరర్స్ అంటే, ఒక భక్తుడు ఏమన్నాయంటే, అసలు ఏమీ పోరాడకుండానే జయం పొందటం. సరే, ఏమి కత్తి డాలు విల్లు ప్రయోగించకుండానే యుద్ధంలో మరి విజయాన్ని స్వాధీనం చేసుకోవటం, సొంతం చేసుకోవటం, అదనమాట మోర్ దాన్ కాంకరర్స్. కాబట్టి ఏమి అంటే మనం ఏమి కష్టపడక్కర్లేదు, మనకేమీ నొప్పి తగలకుండా అంతే అన్ని ప్రభు చేసేస్తాడని నేను చెప్పటం లేదు. కానీ దాని అర్థం ఏంటంటే, వెన్ వీ డిపెండ్ ఆన్ గాడ్, మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, మనం దేవుని వైపు చూసినప్పుడు ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. నేను ఒక ఉదాహరణ విన్నాను. ఒక కుక్క పిల్ల రోడ్డు మీద వెళ్తా ఉందంట. వెళ్తా ఉంటే ఒక పెద్ద కుక్క వచ్చి అని మరుగుతా ఉందంట. మరుగుతా ఉంటే ఈ కుక్క పిల్ల ఇంకా దాన్ని చూసి దెబ్బతో భయపడి ఇంకా అది పలాయనం అంటే ఇంకా పారిపోవడం ప్రారంభించింది. ఎందుకంటే అది పెద్ద కుక్క పిల్ల, అదేమో పెద్ద కుక్క చాలా ఎత్తు చాలా లావు అంతా మరి దట్టంగా ఉంది. అయితే ఈ చిన్న కుక్క పిల్ల ఏం చేయగలదు, దాని ఎదుట దాని సౌండ్లకే ఇది భయపడిపోతా ఉంది. అయితే ఈలోపు ఇది ఎప్పుడైతే వెనక్కి తిరిగి పారిపోవటం ప్రారంభించిందో అక్కడే దీని యజమాని ఉన్నాయంట, మాలిక్. దీని యజమాని ఉండి ఈ కుక్క పిల్ల ఈ కుక్క పిల్లని దగ్గరకు తీసుకొని ఇది ఆయన కాళ్ళ దగ్గర ఉందంట చక్కగా. ఇక కాళ్ళ సందులో ఉండి వెంటనే పెద్ద యజమాని, అదే యజమాని ఏం చేస్తా ఉన్నాడు, ఈ కుక్క పిల్లని అదేదో అరుస్తుంది అని చెప్పి దాన్ని గదుముతా ఉన్నాయంట. ఏయ్ పో కుక్క అని అంటలుగా దాన్ని గట్టిగా అరుస్తా ఉన్నాయంట. పెద్ద కుక్కని ఈ యజమాని అరుస్తా ఉన్నాడు. అరుస్తా ఉంటే వెంటనే ఈ చిన్న కుక్క పిల్ల దీనికి ఈయనకంత బలం వచ్చేస్తుంది అన్నమాట. వచ్చేసి ఏం చేయటం మొదలుపెట్టింది, ఆ పెద్ద కుక్కని ఇక ఎదిరించడం మొదలుపెట్టింది. అప్పుడు నాకు పారిపోవాలనుకున్నది బతికి పెట్టగట్టితే చాలన్నట్టుగా వెళ్ళిపోవాలనుకున్నదల్లా ఇప్పుడు ఏం చేస్తా ఉంది, చిన్న కుక్క పిల్లే ఉన్నది. ఏలంతే చిన్నదే కానీ అది ఆ శత్రువుతో లేకపోతే ఆ యొక్క పెద్ద కుక్కతో పోరాడటానికి అది ముందుకు దిగుతా ఉన్నట్టు. అలాగే దాన్ని అరిసి అరిసి భావు భావు అని దాన్ని బాగా దాని మీదకి ఎగిరి ఎగిరి మొత్తానికి ఆ పెద్ద కుక్క అక్కడ నుంచి పారిపోయేలాగా చేసుకున్నట్టు. దానికి ఎక్కడి నుంచి వచ్చిందో బలం అంటే దాని యజమాని దాంతో ఉండటాన్ని బట్టి. అలాగే దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవడు? మనం అదే ఆ మాట చదువుతాం కదా రోమింగ్ రాష్ట్రం పత్రిక 8:31. కాబట్టి ఆయన మన పక్షాన్ని ఉంటే మనం ఎవరినైనా జయించగలుగుతాం కదా. ప్రాథమికంగా విశ్వాసులంగా దేవుని పిల్లలంగా మనకి 3 శత్రువులు లేక 4 శత్రువులు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గ్రహిస్తాం కదా. మనందరికీ తెలుసు మన ప్రధాన శత్రువు మన శరీరం కదా. ఈ శరీరం మనకు ఒక శత్రువు కదా. ఈ శరీరాన్ని మనం జయించాలి. గల్తీలకు రాసిన పత్రిక 5:16 నుంచి చదువు. గల్తీలకు రాసిన పత్రిక 5:16 నుంచి చదువుతున్నాను. నేను చెప్పునది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి, గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇతి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొందరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. కాబట్టి పిల్లరా, మన మొదటి శత్రువు శరీరం, శరీర ఇచ్చలు, శరీర స్వభావం. కాబట్టి ఈ శరీర స్వభావము, శరీర ఇచ్చలపై ప్రభు మనకు జయము అనుగ్రహిస్తారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం దేవుని ఆత్మ ద్వారా దేవుని శక్తి చేత మొదటిగా మనం ఈ శరీరం అనే శత్రువును మనం జయించవలసింది. ఎందుకంటే ఇది దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఇది పనిచేస్తూ ఉంటా ఉంటుంది. మనం రక్షించబడ్డాము అంటే ఇస్రాయల్ ఏ రీతిగా ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారో మనం కూడా అలాగా మరి రక్షణ అనుభవంలోనికి వచ్చాం కదా. దాని కొరకు మనం ఏం చేయనక్కర్లా కదా. అక్కడ మనం చూస్తే ఎర్ర సముద్రం పాయలవడానికి ఇస్రాయల్ ఏమి చేయని అవసరంలా కదా. వాళ్ళు మొరపెట్టారు, మోషే మొరపెట్టారు, దేవుడు చెప్పాడు నీ యొక్క చేయి చాపు, నీ యొక్క చేతిలో ఏముంది కర్ర ఉంది, కర్ర ఎత్తి చూపించాడు. వెంటనే అది పాయలైపోతుంది. కాబట్టి దేవుడే వాళ్ళ కొరకై ఆ ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేసినట్లు చూస్తాం. కాబట్టి మనం రక్షించబడటానికి మనం ఏం చేయనవసరం లేదు. మన ప్రభువే మన కొరకు సిలువలో ఆయన సమస్తాన్ని చేశారు. ఆయన యొక్క రక్తం గార్చి ప్రాణం పెట్టి ఆయన శరీరంలో మన పాపములన్నిటి కొరకైనా శిక్షణ ఆయన అనుభవించారు. కాబట్టి మనకు ఉచితంగా క్షమాపణ, ఉచితంగా రక్షణ దొరుకుతా ఉంది. అయితే రక్షించబడిన తర్వాత అదే సరిపోదు కదా. వాళ్ళు ఇస్రాయల్ ఏం చేశారు, ఎర్ర సముద్రం దాటారు. ఆ తర్వాత అరణ్య యాత్ర కదా. ఆ అరణ్య యాత్రలో వాళ్ళు అరణ్యాన్ని దాటి వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని యొర్దాను దాటారు వాళ్ళు కదా. ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్య యాత్ర, ఆ తర్వాత యొర్దాను నది దాటడం. ఈ యొర్దాను ఈ శరీరానికి గుర్తుగా ఉందన్నమాట. కాబట్టి యొర్దాను నది దాటాల్సిన అవసరత ఉన్నది. అప్పుడే పాలుతీలను ప్రవహించే కనాను దేశంలో వారు అడుగు పెట్టగలరు. అలాగే ఈ శరీరాన్ని జయించిన వాళ్ళే శరీర స్వభావాన్ని, శరీరపు అభిలాషలను, ఇచ్చలను, కోరికలను, ఈ పాప సంబంధమైన క్రియలను జయించిన వారే వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇక్కడ ఏమని రాయబడింది, ఈ శరీర క్రియలు ఎవరిలో అయితే ఉంటాయో ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఈ అర్థాన్ని దాటకపోతే, ఈ శరీరాన్ని జయించకపోతే మనం కూడా మరి ప్రభు యొక్క రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించటం కుదరదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తాం. ఈ శరీరాన్ని జయించడానికి దేవుడు దీన్ని రెండు పాయలు చేస్తా అని చెప్పలే కదా. ఏమని చెప్పారు ఆయన, యాజకులు వెళ్ళి అక్కడ నిలబడాలంట. సరే, యాజకులు ఆ మందసాన్ని మోసుకుంటూ వెళ్ళి అక్కడ నిలబడాలి. కాబట్టి అలాగే మనం కూడా దేవుని మందసాన్ని మోసుకొని వెళ్ళటం, ఆ యొక్క మరి యొర్దానులో నిలబడటం అంటే ప్రార్థన, వాక్యం, సహవాసంతో కూడిన జీవితం అన్నమాట. కాబట్టి ఎవరైతే దేవుని సహవాసంలో ఉంటారో, దేవుని వాక్యంతో ఎక్కువగా గడుపుతారో, దేవుడు వారికి తన ఆత్మను, తన శక్తిని వాళ్ళకి దయచేస్తారన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని బలపరుస్తారు, వాక్యం ద్వారా వాళ్ళని దినదినం రూపాంతరపరుస్తారు. అప్పుడు వాళ్ళలో ఉన్న ఈ శరీరపు స్వభావం మీద జయం పొందగలుగుతారు, శరీరపు ఇచ్చల మీద జయం పొందగలుగుతారు. కాబట్టి దేవుడు మనకు ఈ శరీరాన్ని జయించడానికి ఆయన మనకు శక్తినిస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి, శరీరాన్ని దాని ఇచ్చలతో కూడా సిలువు వేయాలి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా. 22-23 కూడా చదువుతాం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువు వేసి ఉన్నారు. కాబట్టి సిలువు వేయబడిన జీవితం, ఈ పాప సంబంధమైన క్రియలన్నింటినీ మనం సిలువు వేయవలసిన అవసరం ఉంది. వాటి విషయమే మనం చనిపోవలసిన అవసరం ఉంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ పాపముల విషయమే మనం చనిపోయిన వారుగా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి ఈ పాపాలను చంపకుండా, ఈ పాపాలను సిలువు వేయకుండా వీటిని మనలో జీవింపనిస్తే, వీటిని మనలో పనిచేయనిస్తే, శరీరం మన జీవితంలో అది ఏలుబడి చేయనిస్తే మనం దేవుని రాజ్యానికి వారసులం కానేరం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మొట్టమొదటిగా మన శత్రువు మన శరీరమే కదా. అందుకనే దైవజనుడు చార్లెస్ స్పర్జన్ ఆయన చెప్పారంట ఏమనంటే, ఈ భూమి మీద నాకున్న శత్రువులందరిలోకెల్లా లేకపోతే నా యొక్క అభివృద్ధికి ఆటంకమైనటువంటి నాకున్న అతి ప్రధానమైన శత్రువు చార్లెస్ స్పర్జన్ ఒక్కడే అని చెప్పారంట. సార్ అంటే దాని అర్థం ఏంటి? ఆయన అభివృద్ధిని ఆటంకపరిచేది ఇంకెవరో కాదు, ఆయన దేవునిలో ఎదగడానికి కానీ లేకపోతే ఆయన దేవుని కొరకై బలంగా వాడబడటానికి కానీ అడ్డుగా ఉన్నది ఎవరో, ఆయన భార్య లేకపోతే పిల్లలో లేకపోతే ఆయనకున్న తోటి వాళ్ళో లేకపోతే ఇంకెవరో ప్రత్యర్థుల్లో ఇంకెవరు వాళ్ళు కాదు, వేరే మనుషులు కాదు, తనే సార్. కాబట్టి మన ఆత్మీయ అభివృద్ధికి మన ఆశీర్వాదానికి అడ్డుగా ఉండేది మనమే, మన శరీరమే, మన స్వభావమే. మనలో ఉన్న ఈ శరీర సంబంధమైన ఇచ్ఛలు, ఈ అభిలాషలు, ఈ అపవిత్రమైన దేవునికి వ్యతిరేకమైన ఈ పాప సంబంధమైన కోరికలు, కాబట్టి వీటిని మనం జయించినప్పుడే మనము తప్పకుండా ఆత్మీయంగా బలపడతాం, వృద్ధి చెందుతాం, మన దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలుగుతాం. కాబట్టి ఈ మొదటి శత్రు శరీరాన్ని మనం జయించాలి. దేవుడు మనకు సహాయం చేస్తారు. మనం కేవలం చేయాల్సిందల్లా ఏంటి, మరోసారి మోయటం, వెళ్ళి యాజకులు అక్కడ మరి యోర్దాన్లు అడుగు పెట్టడం, ఆ తర్వాత ఆటోమేటిక్ గా అది పాయల్ అయిపోతుందని ప్రభు చెప్తారు. అది విస్తారంగా ప్రవహిస్తా ఉందంట. అయినప్పటికీ అది అద్భుతంగా రెండు గోడల్లాగా నిలిచిపోయిందంట, మధ్యలో చక్కగా ఆరి నెలలు చేసిన వాళ్ళు చక్కగా ఆ యొక్క యోర్దాన్ని దాటగలిగారు. కాబట్టి మనం చేయవలసిన పని ఉందన్నమాట, శరీరాన్ని మనం సిలువ వేస్తే ప్రభు మనకి జయమిస్తారు. అప్పుడు మనం ఆ యొక్క వాగ్దాన దేశంలో, పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం, మనకు మార్గం సరళం అవుతుంది అన్నమాట. ఆ తర్వాత మనకున్న మరొక శత్రువు మనం చూస్తే యోహాన్ రాసిన మొదటి పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఉంది. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. కాబట్టి 2వ శత్రువు లోకం. కాబట్టి ఈ లోకమును జయించడానికి మన ప్రభువు మనకు సహాయం చేస్తారన్నమాట. ఈ లోకము గాని లోకములో ఉన్న వాటిని గాని మనం ప్రేమించకూడదు. మనము దేవుణ్ణి, దేవుని రాజ్యమును ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని, దేవుని వాక్యమును ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడం. ఎంతో మంది ఈ లోకాశలు పడి నష్టపోయిన వాళ్ళని మన దేవుని వాక్యంలో చూస్తాం కదా. ధనాశ, దురాశ వీటిలో పడి మరి గెహాజీ, అలాగే ఆ యొక్క బిలాము, దేమ, వీళ్ళందరూ కూడా నష్టపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభువును విడిచిపెట్టి, ప్రభువు మీద నుండి దృష్టి మరలి లోకం వైపు, లోకాశల వైపు, ధనము, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు, గొప్పతనాలు, జీవకుడము, వీటి ఈ కోరికలు వెనకాల మనం ఎప్పుడూ వెళ్ళకూడదు అన్నమాట. కాబట్టి సాతాను మనల్ని మిస్లీడ్ చేయాలని చూస్తాడు, మిస్గైడ్ చేయాలని చూస్తాడు. వాడు మనల్ని దారి మళ్లించి పరలోకం చేరకుండా మనల్ని ఈ లోకంలోనే బంధించాలని చూస్తారు. కాబట్టి ఈ లోకాశలు వెనకాల వెళ్ళిన గెహాజీ గాని, దేమా గాని, లేక బిలాం, వీళ్ళందరూ ఎంతో నష్టపోయినట్లు చూస్తాం, ఎంతో నష్టపోయినట్లు చూస్తాం. వాళ్ళు పొందింది ఏమీ లేదు, వాళ్ళు సాధించిందేమీ లేదు, చివరికి వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో నిజంగా మనకి తృప్తినిచ్చేది ఏదీ లేదు. అందుకనే మా హిందీ పాటల్లో ఒక పాట ఉంది, ఏమనంటే నా దేగి ముచే దునియా కబీబీ కోయి సుఖ్ ఔర్ శాంతి ఆరామ్, మేరే ఈశుకే సాధన్య సంగతి మే సదా మిల్తి ఖుషి ముజుకో. కాబట్టి ఈ లోకంలో ఎక్కడ కూడా శాంతి, సమాధానం, సంతోషం, విశ్రాంతి దొరకదు. కాబట్టి ఈ లోకం మనకి ఇవ్వలేదు కదా. ఈ లోకం మనకి ఏదో నేను గొప్పవాణి చేస్తాను, నేను ఏదో అది అధిస్తాను, అది ఏదిస్తానని వాగ్దానం చేస్తాను, కానీ అది ఇవ్వలేదు. ఈ లోకంలో ఎక్కడా సుఖము, శాంతి, సమాధానం దొరకదు. ప్రభు యొద్దనే మనకి నిజమైన శాంతి, సమాధానం, విశ్రాంతి. కాబట్టి మనం లోకాన్ని కాదు ప్రభుని ప్రేమించాలి. ఈ లోకాన్ని మనం జయించినప్పుడు కదా, మోషే జయించాడు, మోషే ఐగుప్తును జయించగలిగాడు. చూసారా హెబ్రీయుల రాసిన పత్రిక 11:24-25 ఆ వచనాలు మనం చదువుతాం కదా. మోషే పెద్దవాడు అనేప్పుడు అతడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిండు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. సరే ఫరో కుమార్తె కుమారుడుగా ఉండటం తనకి ఇష్టం లేదంట. చూసారా కాబట్టి ఫరో కుమార్తె కుమారుడుగా కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమనే లేకపోతే దాసత్వాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డారంట. కాబట్టి ఏలియన్ అతడు ప్రతిఫలంగా కలుగుబో బహుమానం అని దృష్టించారు. చూసారు కాబట్టి ఈ లోకం ఇచ్చే దానికంటే ప్రభు మన కొరకు సిద్ధపరిచినది గొప్పది. కాబట్టి అల్పకాలం పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం నేను. కాబట్టి పిల్లరా మనం కూడా మనం దేని వైపు చూస్తాను, వాట్ ఈజ్ అవర్ గోల్ అండ్ వాట్ ఆర్ వి కాన్సన్ట్రేటింగ్ కదా, మన దృష్టి దేని మీద కేంద్రీకరిస్తా ఉన్నాం, ఈ లోకం మీద, లోకాశల మీద కదా. ఈ లోకము దాని ఆశ గతించిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తాం. ఎంతో మంది కదా గొప్ప గొప్పవి సాధించిన వాళ్ళు ఏమయ్యారు, చివరికి నష్టపోయారు. అబ్రహాము పునాదులు గల పట్నం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు, అయితే అతనితో పాటున్న మరి ఆ యొక్క లోతు అలాగే లోతు భార్య వాళ్ళైతే ఈ లోకములు ఏదో మాకు మంచి భవనాలు కావాలి, మాకు మంచి ఏదో మరి మేము బాగా అభివృద్ధి చెందాలి, మేము బాగా గొప్ప వాళ్ళు అయిపోవాలనే ఆశ వాళ్ళకి బాగా పట్టుకుంటారు. చివరికి ఏమయ్యారు, సుదమ గుమరను ఎంచుకున్నారు, కానీ అక్కడ అంత కూడా చూసారు అది ఏదైనా తోటలాగా ఉందంట వాళ్ళు చూసినప్పుడు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్తే అది చివరికి భస్మం అయిపోయింది అనమాట. చూసారా అది మొత్తం వాళ్ళు వెళ్ళిన తర్వాత అదంతా పాపంతో, ఆ ప్రాంతం అంతా పాపంతో నిండి ఉంది. కాబట్టి దేవుని ఉగ్రత ఆ ప్రాంతం మీదకి వచ్చింది. అప్పుడు వెంటనే అగ్ని గంధకాల చేత పట్టణం నాశనం అయిపోయింది. చూసారు కాబట్టి ఈ లోకము దాని ఆశలన్నీ కూడా అలాగే. కాబట్టి ఎంత గొప్పవైనా అవన్నీ ఒక రోజున మటుమాయమైపోయేవే, అవన్నీ నశించిపోయేవే, అవన్నీ బూడిదైపోయేవే. కాబట్టి ఈ లోకంలో ఏది కూడా మనతో ఉండదు, మనతో రాదు. అందుకని స్థిరమైనది పరలోక రాజ్యం. అందుకని దాని వైపే మనం చూడాలని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది కదా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:7 మనకు తెలుసు కదా, మీరు క్రీస్తు యేసుకు కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకడు కదా, పైన వాటినే వెదకడి, రిందున్న వాటిని కాదు, భూ సంబంధమైన వాటిని కాదు, లోక సంబంధమైన వాటిని కాదు. కాబట్టి మనం వేటిని వెతుకుతా ఉన్నాం, వేటి కొరకే పరుగులుతా ఉన్నాం, వేటి కొరకు ప్రాకులాడుతున్నాం, వేటి కొరకే ప్రయాసపడతా ఉన్నాం. కాబట్టి దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు కదా దేవుని బిడ్డలు వాటి కొరకే జీవించారు, వాటి కొరకే పనిచేశారు, వాటి కొరకే ప్రార్థించారు, వాటి కొరకే వారి జీవితాలను త్యాగం చేశారు. అందుకనే వారికి గొప్ప కిరీటాలు, గొప్ప బహుమానాలు ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తా అన్నమాట. కాబట్టి ప్రియులారా మన జీవితాలను పరీక్షించుకుందాం. లోకం అనే యొక్క శత్రువును మనం జయిస్తా ఉన్నామా, లేకపోతే ఆ శత్రువు యొక్క ఉచ్చులో మనం చిక్కుబడిపోతా ఉన్నామా? కాబట్టి లోకం చేత ఆకర్షించబడతా ఉన్నామా, లేకపోతే లోకానికి వ్యతిరేకంగా దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం జీవిస్తూ పనిచేస్తా ఉన్నామా? ఒకసారి మన జీవితాలను పరీక్షించుకోవాలి. కాబట్టి మన ప్రభువు మనకు శరీరం మీద అలాగే లోకం మీద ఆయన మనకు జయమిచ్చేవాడు. అలాగే ఇంకొక శత్రువు అపవాది. పేతురు రాసిన 1 పత్రిక 5:5 ఐదో అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ మరొక విరోధి, మరొక శత్రువు, అపవాది కదా. అయితే అపవాదిని మన ప్రభువు సిలువలో ఎప్పుడో ఓడించారు, వాడి తలను ఆయన చితద్రొక్కారని దేవుని వాక్యం మనం చూస్తాం. వాడు ఓడిపోయిన శత్రువు, మన ప్రభువాన్ని ఆ సిలువలో జయించారు. వాడికి ఇంకా బలమేమీ లేదనమాట. అయితే వాడు కేవలం ఇప్పుడు తోకతో పనిచేస్తా ఉన్నాడు, కేవలం ఊరిని బెదిరించి భయపెట్టాలని, ఏదో సింహంలా గర్జించాలని, ఏదో మృగాలను ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే వాడికి మనం చోటు ఇవ్వకుండా మనం ప్రభువుతో ఉంటే వాడు మన దగ్గరికి, మన జోలికి రానే రాడు కదా. అందుకనే యాకోబు రాసిన పత్రిక 4:7 ఏమని రాయబడింది, దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ అద్దరు నుండి పారు. కాబట్టి అపవాదిని ఎదిరించాలి మనం. దేవునికి లోబడి ఉంటే మనకు ఆ ధైర్యం, మనకు ఆ అధికారం, మనకు ఆ శక్తి ఉంటుందన్నమాట. దేవునికి, దేవుని వాక్యానికి లోబడకుండా మన పాపానికి, లోకానికి చోటిచ్చినప్పుడు సాతాను మన జీవితాలను వాడు వాడు స్వాధీనం చేసుకుంటాడు అనమాట. వాడు పెత్తనం చేస్తాడు మన జీవితాలు. కాబట్టి దేవునికి లోబడి ఉండే జీవితం, దేవునికి విధేయత చూపే జీవితం, దేవుని సంతోష పెట్టాలనే జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనం అపవాదిని ఎదిరించగలుగుతాం. అపవాదిని వాడి యొక్క శక్తి యుక్తులన్నింటినీ, వాటి తంత్రాలన్నింటినీ మనం ఓడించగలుగుతాం. కాబట్టి ప్రభు మనకు అత్యధికమైన విజయాన్ని ఇస్తారు. కాబట్టి ఈ మూడు ప్రధానమైన శత్రువులు, అపవాది, అలాగే లోకం, శరీరం, ఈ మూడింటి మీద మనకు మన ప్రభు జయమిస్తానని వాగ్దానం చేశారు. కాబట్టి మనం శరీరాన్ని సిలువేయవలసిన బాధ్యత మనది, అలాగే లోకాన్ని, లోకాశలను మనం జయించాలి. లోకం కొరకు కాదు, మనం ప్రభు కొరకు, ప్రభు యొక్క రాజ్యం కొరకై మనం దృష్టి కలిగి మనం జీవించాలి. అలాగే అపవాది వాని తంత్రాలను ఎరిగి కదా, ఆ యొక్క ఆయుధాలు కదా, ఆత్మ సంబంధమైన ఆ యొక్క సర్వాంగ కవచమును మనం కలిగి మనం ప్రభుతో కలిసి జీవిస్తా ఉన్నప్పుడు, ప్రార్థన, వాక్యము, సహవాసం ఇట్లా ఎడతక్కి ఉన్నప్పుడు, దేవునికి, దేవుని వాక్యానికి సంపూర్ణమైన విధేయత మనం కలిగి ఉన్నప్పుడు, మనం ఖచ్చితంగా సాతాను శోధనలన్నిటి పోయి జయం పొందగలుగుతాం, వాక్యం ద్వారా వాడిని ఎదిరించగలుగుతాం. ఆ తర్వాత ఇంకొక శత్రువు కూడా కదా, కొరింథీయులకు రాసిన 1:15 15:26. కడపట నశింపజేయబడు శత్రువు మరణం. కాబట్టి మరణం కూడా, మరణం లేక మరణం గురించిన భయం, ఇది కూడా ఒక శత్రువు వలె మనుషుల్ని వెంబడిస్తా ఉంది. అయితే ఈ యొక్క మరణం మీద కూడా మరి ప్రభు జయం పొందారు కదా. ఆయన మనకు మరణం మీద కూడా జయం ఇచ్చారు. మనం తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో చూస్తే, తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము, 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును, అక్షయతను, సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించు వాడను గాను, అపోస్తలుడు గాను, బోధకుడు గాను నియమింపబడి తిని. కాబట్టి ఇక్కడ మరణమును మన ప్రభు నిరర్థకము చేశారు. మనకి జీవమును, అక్షయతను, నిత్య జీవాన్ని, ఇటర్నిటీని. ఆయన సువార్త ద్వారా వెలుగులోనికి తీసుకుని వచ్చారు. కాబట్టి ప్రియులరా, మన ప్రభు ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయన మరణపు ములునే విరిచివేశారు. ఆయన మరణించి మరణంను పూర్తిగా ఓడించారు. మరణాన్ని మన కొరకు రుచూడవలసి వచ్చింది ఆయన. అయితే ఆయన యుగములు ఇప్పుడు సజీవుడై ఉన్నాడు. చూసారా, మరణాన్ని ఆయన ఓడించాడు, మరణపు ములును ఆయన విరిచివేశాడు. ఇక మరణానికి మన మీద అధికారం లేదు, మన మీద జయము లేదు. కాబట్టి రేపు మన ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన మరణాన్ని కూడా పట్టుకొని దాన్ని నరకములో పారబోయిపోతా ఉన్నారు. కాబట్టి ఎప్పటికీ మరణమే ఉండదు అనమాట. నిత్యం మన ప్రభుతో సదాకాలం యుగయుగాలు ఆయనతో ఆయన రాజ్యంలో జీవిస్తాం. మన ప్రభు మనకు గొప్ప నిరీక్షనిచ్చారు కదా. అందుకనే ప్రీస్ చేసినందున వారికి మరణం కూడా గొప్ప లాభం. అందుకనే పౌలు భక్తుడు చెప్తాడు కదా ఫిలిప్పీలు రాసిన పత్రికలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఎందుకంటే మరణిస్తే మనం ప్రభుతో ఉంటాం, ప్రభు రాజ్యంలో ఉంటాం. అక్కడ ఇంకే విధమైన రోగాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కదా, పోరాటాలు, ఆర్థిక సమస్యలు ఇవేమి ఉండవు అనమాట. కాబట్టి నిత్యమైన విశ్రాంతి, నిత్యమైన ఆనందం, మన కొరకై నిత్యమైన బహుమానాలు అక్కడ ప్రభు సిద్ధం చేసి ఉంచారు. కాబట్టి పిల్లరా, దేవునితో దేవుని రాజ్యంలో ఉండటం గొప్ప నిరీక్షణ ప్రభు మనకిచ్చారు. మరణములు కూడా మనకి జయం ఉందన్నమాట. మరణం అంటే అది ఓడిపోవటం కాదు క్రైస్తవుడికి. లోకస్తులకి గొప్ప జ్ఞానులైనా గనులైనా అధికారులైనా వాళ్ళు మరణిస్తే వాళ్ళు ఓడిపోయినట్లు, ఇంకా వాళ్ళ యొక్క ఆటలన్నీ కట్టిపెట్టినట్లు అనమాట. కానీ మనకు అలా కాదు. మనకు ప్రభు గొప్ప నిరీక్షణ ఇచ్చారు. మనం ఈ లోకం నుండి పరలోకానికి ట్రాన్స్ఫర్ చేయబడతా ఉన్నాం. మరణంలో మనకు గొప్ప ప్రమోషన్ దొరుకుతా ఉంది. ప్రమోటెడ్ టు గ్లోరీ, మహిమలోనికి ప్రవేశిస్తా ఉన్నాం. కాబట్టి ఉన్నతమైన రాజ్యంలో అడుగు పెడతా ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చారు. కాబట్టి మన శత్రువుల మీద మనకు జయమిచ్చేవాడు మన ప్రభు కదా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, మన సొంత శక్తి, మన సొంత సామర్థ్యంతో కాదు, దేవుని ఆత్మ ద్వారా, దేవుని సహాయం ద్వారా వీటన్నిటిలో మనకు అత్యధికమైన విజయం కదా. వీటి మీద, శరీరం మీద, అలాగే లోకం మీద, సాతాను మీద, అలాగే మరణం మీద కూడా మన ప్రభు జయాన్ని అనుగ్రహిస్తా ఉన్నారు. కాబట్టి మన ప్రభు పక్షాన మనం ఉన్నప్పుడు, మన ప్రభు యొక్క వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు మనం వీటన్నిటిలో కూడా అత్యధికమైన విజయాన్ని స్వంతం చేసుకుంటాం. మనం ప్రభుతో ప్రభు రాజ్యంలో ఉంటాం అన్నమాట. అంతేకాదు, ఆ రీతిగా మనం జయకరమైన జీవితం జీవిస్తూ మనం ఇతరులకు కూడా మనం సాక్షులుగా ఉండాలి కదా. ఎంతో మంది మరి లోకాశల్లో పడిపోయి లేక ఎంతో మంది శరీరాన్ని జయించలేక పాపములో లోకంలో జీవిస్తా ఉన్నవారు మన చుట్టుపక్కల ఉన్నారు కదా. మరి రక్షించబడిన వాళ్ళు కూడా ఎంతో మంది మరి వీటిలో బలహీన పడిపోతా ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి మనం సాక్షులుగా ఉండాలి. మనం జయించే వారిగా ఉండాలి. ఇతరులకు కూడా మనం మాదిరికరమైన, ప్రోత్సాహకరమైన వ్యక్తులుగా మనం ఉండాలి కదా. మన ప్రభు ఆశ అది. మనం అనేకులు మనం ప్రభు రాజ్యంలోనికి సిద్ధపరిచే వ్యక్తులుగా ఉండాలి. ఈ దినాల్లో దుష్టుడు వాడికి సమయం కొద్దిగా ఉందని వాడు ఏర్పరచబడిన వారి సహితం మోసగించాలని ఎంతో పనిచేస్తా ఉన్నాడు. ఎంతో మందిని వాడు తన ఉచ్చుల్లో ఉర్రలో చిక్కించుకొని వాడు లాక్కుపోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయితే మనం అగ్నిలో నుండి అనేకులను లాగాలని దేవుని వాక్యం సెలవిస్తాం కదా. కాబట్టి మనం ఆ విధమైన గురితో పనిచేయాలి. మనం జయించటమే కాదు, అనేకులు మన తోటి వారు కూడా మరి జయకరమైన జీవితం జీవించడానికి మనం ఆదరికరంగా ఉండాలి, ప్రోత్సాహకరంగా ఉండాలి. వాళ్ళకి ప్రభు చెంతకు ప్రభు మీద వాళ్ళు దృష్టి పెట్టేలాగా, ప్రభు ద్వారా వాళ్ళు జయం పొందేలాగా వాళ్ళని మనం సిద్ధపరిచే వ్యక్తులుగా ఉండాలన్నమాట. కాబట్టి ఈరోజు ప్రభును మనం ఆరాధిద్దాం. మన ప్రభు మనకిచ్చిన ఈ నాలుగు శత్రువుల మీద జయం కొరకే కదా. ఇస్రాయల్ కూడా ప్రభు వాళ్ళకున్న శత్రులందరి మీద జయం ఇచ్చారు కదా. మనం యెహోషువ గ్రంథంలో చూస్తే వాళ్ళకి ప్రభు అడుగడుగున అన్ని యుద్ధాలు జయమిచ్చినట్లు చూస్తాం. దానికి కారణం ఏంటి? దానికి కారణం మొదటి అధ్యాయంలోనే ఉంది కదా, యెహోషువ గ్రంథం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము వాళ్ళు 30 కంటే ఎక్కువ మంది రాజులను ఎలా జయించగలిగారు? దానికి కారణం యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు వాళ్ళతో యెహోషువతో చెప్పారు కదా ఏమని, 4వ వచనం. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అని యూఫ్రటీస్ నది వరకు హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుష్యుని ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. నేను విడువను, నిన్ను ఎడబాయను. నిర్భరము కలిగి ధైర్యముగా నుండు. వారికిచ్చేదన నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసదువు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించి నీడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా నుండు, దిగులు పడకు, జడియకు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడయ్యుండును. కాబట్టి యెహోషువకు ప్రభు చెప్పిన మాట, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలంట కదా, దివారాత్రము దాన్ని ధ్యానించాలి. అలాగే దాన్ని కురిగ్గా కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా దాని ప్రకారం ప్రవర్తించాలి. ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలంట. ఒకటి ధ్యానించాలి, రెండు దాన్ని ప్రవర్తించాలి, మూడు దాన్ని బోధింపక తప్పిపోకూడదు, దాన్ని బోధించాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రవర్తిస్తూ, దాన్ని ప్రకటిస్తూ అలా జీవించినప్పుడు దేవుడు తోడుగా ఉంటానన్నారు. ఆయన అందరి మీద జయమిస్తా అని చెప్పారు. ఏ మనుషుడిని ఎదుట నిలవలేక ఉండును, చూసారు, ఆయన సన్నిధి తోడుగా వస్తుందని. అలాగే ఆయన అందరి మీద జయమిస్తానని వాగ్దానం చేశారు. ఆ ప్రకారమే యెహోషువ జాగ్రత్త కలిగి దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నాడు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ప్రవర్తించాడు, ఆ ప్రకారం ఇశ్రాయేల్ని నడిపిస్తా వచ్చాడు. అప్పుడు ఇశ్రాయేల్కి అడుగడుగున విజయాలు, చూసారా, వాళ్ళు ఎప్పుడైతే అవిధేయులయ్యారో, పాపం చేశారో, శపితమైన దానికి చోటిచ్చారో, హాయి దగ్గర వాళ్ళు ఒక్క చోట ఓడిపోయారు. కానీ ఆ శాపగ్రస్తమైన దాన్ని తొలగించుకున్నప్పుడు దేవుడు వారితో కూడా ఉండి మరి హాయి మీద కానీ ఇంకా తర్వాత 30 కంటే ఎక్కువ మంది రాజుల మీద వాళ్ళకి జయమిచ్చి ఆ పాలితీనలు ప్రవహించే ఆ దేశమంతటిని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. కాబట్టి పిల్లరా, నేడు కూడా ప్రభు మనకు ఆయన మనకు జయమివ్వటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఆయన వాక్యాన్ని అనుసరించే వ్యక్తులుగా, ఆయన వాక్యాన్ని ప్రకటించేవారుగా, ప్రవర్తించేవారుగా మనం జీవించినప్పుడు తప్పకుండా మన ప్రభు మనతో ఉంటానని చెప్పారు కదా. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పారు. మనతో కూడా ఉండి ప్రభు ఇశ్రాయేల్కి ఎలాగైతే ఆ యొక్క కనాను దేశాన్ని ఇచ్చారు, మనకు కూడా ఈ లోకంలో మనకు జయ జీవితాన్ని ఇచ్చి రేపు జయించేవారు స్వాధీనం చేసుకున్న పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగానే చేస్తారు. కాబట్టి ఇటువంటి గొప్ప జయశీలుడైన మన ప్రభు, అలాగే మనకు జయాన్ని ఇచ్చిన ప్రభువును బట్టి మనం దేవుని స్తుతిద్దాం. మనకి లోకం మీద, అలాగే శరీరం మీద, అపవాది మీద, మరణం మీద మనకు జయమిచ్చినందుకే ప్రభుని స్తుతిస్తూ ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించుకుంటాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.